టేక్ లైఫ్ యాజ్ ఎ ప్లే, రిలాక్స్డ్ గా ఉండగలగడం చాలా గొప్ప అంటాడు. ఇంకొక వేద విజ్ఞానంలో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీకు ఏమి కావాలో దాన్ని బట్టి ఆ దిశకి సేఫ్ చేసి కూర్చోండి. అదే వాస్తు అంటాం మనం, అది మర్చిపోయాం మనం. దెర్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు పృథ్వీ గ్రహం మీద ఉన్నారు. పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటిది ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎందువల్ల వస్తుంది అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీ. దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆ కాస్మిక్ ఎనర్జీ ఉత్తర ధ్రువం నుంచి ప్రవేశిస్తుంది, దక్షిణ ధ్రువం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీరు పృథ్వీ గ్రహం మీద ఉన్నారు, మీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒక ఆస్పెక్ట్. అది మ్యాగ్నెటిజము, నార్త్ పోలు, సౌత్ పోలు, అదే అయస్కాంత శక్తికి సంబంధించింది. అదే శక్తికి, అదే శక్తి యొక్క విద్యుత్ శక్తికి సంబంధించింది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్. పేర్లు రకరకాలుగా మారుతాయి, పేరు మారినప్పుడు ఆ శక్తి పేరు మారుతుంది. హీట్ ఎనర్జీ అన్నాం అనుకోండి, వేడి అనేసరికల్లా పాజిటివ్ నెగిటివ్ అన్నాం, ఏమంటాం వేడిగా ఉంది చల్లగా ఉంది అన్నాం. డ్యువాలిటీ యుగ్మం ఎప్పుడు ఉంటుంది, ఇవి రెండు వేస్ట్ లేదు మీరు ఎనర్జీలో. అంచేత పృథ్వీ గ్రహం మీద మీరు జీవిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ మన ఋషులు కనిపెట్టారో మీరు అర్థం చేసుకోండి, దాన్ని రివైవ్ చేసుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. మీకు సుఖంగా ఉండాలి అంటే మీరు ఆ ఫోర్స్కి అగేనెస్ట్గా వెళ్ళకండి, ఆ నేచర్లో ఉన్నటువంటి ఫోర్స్కి అనుకూలంగా మీ శరీరాలను ఉపయోగించుకోండి. ఆ ఫోర్స్ నాలుగు రకాలుగా పనిచేస్తుందని చెప్పారు. తూర్పు దిశ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ మీకు శుభాన్ని కలిగిస్తుంది, దక్షిణ దిశ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ మీకు శక్తినిస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. పశ్చిమ దిశ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్, అక్కడ మళ్ళా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, శూద్రులు కాదు, మరి అది నేను ఎవరు తప్పుగా అనుకోకండి, మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మన స్లైడ్స్లో కానీ ఎందులో కానీ ఉండకూడదు, మన వాళ్ళు అది నేర్చుకోండి. మీరు కాస్త దాన్ని చూసుంటే ఈ మిస్టేక్ ఉంటుండేది కాదు, ఇంకేత అది కరెక్ట్ చేసుకోండి. శూద్రుడు పశ్చిమ దిశ అంటే ఏంటది, ఎంటర్టైన్మెంట్ అంటే అర్థం ఏంటి, నో పర్పస్, పర్పస్లెస్ ఎగ్జిస్టెన్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్. అంతేత ఈనాడు మనం సుఖము అనేటటువంటిది ఏంటి అంటే పర్పస్లెస్గా ఉండాలి. మీరు ఆలోచించుకోండి, నేను చాలా సుఖంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి, ఉద్యోగం చేయక్కర్లేదు, ఏ బాధ్యత నాకు ఎక్కర్లేదు, చాలా సుఖంగా ఉన్నాను. అంటే నేను సుఖంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీకు ఏ బాధ్యత ఉండకూడదు, వాడికి బాధ్యతలన్నీ తీరిపోయింది బాబు, సుఖంగా ఉన్నాడు, చాలా కామన్ కరెంట్. ఆ మానసిక స్థితి ఎందుకు వచ్చింది అంటే మనము పశ్చిమ దిశలో మన జ్ఞానాన్ని అంతా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ మిగతా మూడు మీకు ఇవ్వలేదు అది అర్థం అవటంలే మనకి. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, అది అవసరమే. మీరు బాగా కష్టపడిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ లేకపోతే మీకు పిచ్చి ఎక్కుతుంది, కానీ ఎంటర్టైన్మెంటే ఉంటే పిచ్చి ఎక్కుతుంది. మళ్ళా బ్యాలెన్స్డ్ అవుట్లుక్, ఆ బ్యాలెన్స్డ్ అవుట్లుక్ని మనము నాలుగు వేదాలుగా చెప్పుకుంటాం. అంచేత ఈ నాలుగు వేదాలు, ఈ నాలుగు జీవించేటటువంటి విధానాలు గాయత్రి మహావిజ్ఞాన యొక్క నాలుగు భాగాలు. అంచేత గాయత్రి గురించి చెప్పుకుంటున్నప్పుడు మంచి పనులు, శుభము కలిగించేటటువంటి పనులు, మంగళకరమైనటువంటి పనులు ఎలా చేయాలో నేర్చుకుంటాం. దానికి కావలసినటువంటి ధైర్యము, దానికి కావలసినటువంటి పరాక్రమము, దానికి కావలసినటువంటి పౌరుషం, దానికి కావలసినటువంటి డిటర్మినేషన్, సంకల్పము యజుర్వేదంలో నేర్చుకుంటాం. దానికి కావలసినటువంటి వనరులు సమీకరించుకోవడానికి మనం అధర వేదాన్ని ఉపయోగించుకుంటాం. ఇదంతా చేసిన తర్వాత అలసిపోయినప్పుడు సామవేదాన్ని ఉపయోగించుకుంటాం. ఇది మళ్ళీ చెప్తున్నాను, దీర్ ఆర్ ఫోర్ ఫోర్సెస్, ఇవి నాలుగు శక్తులనే గుర్తుంచుకోండి. అన్ఫార్చునేట్గా ఏంటి అంటే ప్రతిదీ శక్తే, మనం మర్చిపోతాం. ఈవెన్ ఏ స్మాల్ యాటమ్ ఈజ్ ఎనర్జీ, దాన్ని ఏమని చెప్తాం మనం, యాటమిక్ ఎనర్జీ అంటాం. అంతేత ప్రపంచంలో ఉన్నది మొత్తము శక్తే, కానీ ఆ శక్తి మనం నాలుగు రకాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నది గుర్తుంచుకోండి, మీకు ఏది కావాలో ఆ దిశలో కూర్చోండి, మనం ఎప్పుడు కూడా జపం చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక కృత్యాలు చేస్తున్నప్పుడు ఎటు కూర్చోవాలని చెప్తాం మనం? తూర్పు కదా. ఎందుకు తూర్పు? మంచిది కనుక, ఆస్పెషస్ కనుక, మంగళకరమైనటువంటి పరిస్థితి వస్తుంది కనుక. ఒకవేళ తూర్పు కాకపోతే ఎటు కూర్చోవాలంటాం? ఉత్తరం. ఎందుకు? సంపద మంచి జరగాలి, సంపద ఉండాలి, దానికి రెండు దిశలు. కానీ మిగతా రెండు కూడా అవసరమే. ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ అవసరమే. మీకు ధైర్యము ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి. ఇది గాయత్రి మహావిజ్ఞాన యొక్క ఆధారం. ద ఫోర్ డైరెక్షన్, నాలుగు జీవితాల నాలుగు దిశలలో మీ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. బాల్యావస్థలో ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది, యువకుడుగా ఉన్నప్పుడు ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది, ముసలవాడు అయిపోయిన తర్వాత ఒకలాగా పనిచేస్తుంది. అదే శక్తి, ఆ దిశే. దాన్ని నాలుగు ఆశ్రమాలుగా చెప్పారు మనం. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు కేవలము గృహస్థాశ్రమం మాత్రమే ఉన్నది. భగవంతుడు తెలియాలి అది కూడా ఆశ్రమం అనో కాదు. ఆశ్రమము అంటే శ్రమ లేకుండా జీవించడం అని అర్థం. సన్యాసం అని అనుకోకండి. శ్రమ ఆశ్రమ అంటే ఏదైతే మీరు శ్రమ లేకుండా చేయగలుగుతారో అది ఆశ్రమం. చేత ఈ నాలుగు మీ జీవితాలలో కూడా ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, ఋగ్వేదము, గృహస్థాశ్రమంలో మీరు పరాక్రమం సూచించవలసి వస్తుంది. రాబోయేటువంటి జీవితాలలో కుటుంబాల్లో వచ్చేటటువంటి రాటు పోటు తట్టుకోవాల్సి వస్తుంది. వానప్రస్థాశ్రమంలో మీకు ఉన్నటువంటి సంపద 10 మందికి పంచిపెట్టేటటువంటి నొబిలిటీ మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. లాస్ట్ సన్యాసాశ్రమంలో యూ ఎంజాయ్ లైఫ్. సన్యాసాశ్రమం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే చాలా బాధకరమైనటువంటి స్థితి అని. ఇట్ ఈస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్. అంటే ఈ నాలుగు ఆశ్రమాల గురించి చెప్పేటటువంటి విద్య గాయత్రి విద్య. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు వాస్తు జ్యోతిషము భలే కంగారుగా చెప్తున్నాయి మనుషుల్ని. గాయత్రి మహావిద్య ఈ వాస్తు జ్యోతిషం మీద ఆధారపడింది. ఇంకోటి కూడా ఉంది, అది నేను ఇక్కడ కలపలేదు, కన్ఫ్యూజ్ అయిపోతుందని. ఆయుర్వేదం జరా గాయత్రి మహావిద్య మొత్తము కూడా ఈ మూడు బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతుంది. వాస్తు అంటే మెటీరియల్, మెటీరియల్ సైన్స్. ఒక పదార్థం ఎక్కడుండాలి, ఏ దిశలో ఉండాలి, ఏ పదార్థం ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడ ఉండకపోతే బాగుండదు, దట్ ఈజ్ వాస్తు. జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది? ద ఎనర్జీ ఫ్రమ్ ద ప్లానెట్ పృథ్వీ మీదకి 7 రకాలైనటువంటి శక్తిధారులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. మిగతా ప్రాణులకి ఏ రకాలైనటువంటి శక్తులు ప్రభావితం చేస్తాయో మనకి ఇంకా తెలియదు. కానీ మానవ జాతిని 7 రకాలైనటువంటి శక్తులు ప్రభావితం చేస్తాయి. ఆ 7 రకాలైనటువంటి శక్తుల యొక్క జ్ఞానము గాయత్రి మహావిద్యం. సప్తాక్షరథ మారుడు సూర్యుడు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. 7 రకాలైనటువంటి గుర్రాల మీద అరుహుడై వస్తూ ఉంటాడు. ఏమిటా 7 రకాలైనటువంటివి? చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మనం కాస్త కళ్ళు తెరుచుకుని మన చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని చూస్తే గాయత్రి మహావిజ్ఞానం మనకి నిత్య జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. మీరు చైనాకి వెళ్ళిపోతే చైనా భాషలో 7 రోజులు ఉంటాయి. లేకపోతే చైనీస్కి 8 రోజులు ఉంటాయా? చైనా వాళ్ళకి 7 రోజులేగా ఉంటాయి. ఆఫ్రికాకి వెళ్ళిపోతే 7 రోజులే. నాస్తికులకి 7 రోజులే, ఆస్తికులకి 7 రోజులే. పేర్లు కూడా మారవు. కేవలము భాషలో ఆ పేరు చెప్తాం. ఆదివారము, భానువారము అని తెలుగులో అంటే ఇంగ్లీష్లో సండే అంటాం. చైనీస్ భాషలో సూర్యుడికి ఏ పేరు ఉందో ఆ పేరు పెడతాం అక్కడ. సండే, దాని తర్వాత మండే, దాని తర్వాత ట్యూస్డే, దాని తర్వాత వెడ్నెస్డే, దాని తర్వాత థర్స్డే, దాని తర్వాత ఫ్రైడే, దాని తర్వాత సాటర్డే. ఈ 7 రోజుల గురించి మాత్రమే మన జీవిత వ్యవస్థ నడుస్తుంది అది మనం గమనించాం. నిత్య జీవితంలో ఆ మాటలు వాడుతూ ఉంటాం. ఇవాళ ఏం వారం అంటే బుధవారం అంటాం. కానీ ఇవాళ బుధవారం ఎందుకు అంటున్నాము అన్నది మనం మర్చిపోయాం. మనం ఉచ్చరించాం. అంటే సెమిలియారికి బాగా దానికి అలవాటు పడిపోయాం కనుక దాని ప్రాముఖ్యత మనం మర్చిపోయామేమో అనిపిస్తుంది మనకి. అంచేత గురు చరిత్ర పారాయణ చేసుకున్నప్పుడు ఒక వారంలో పూర్తి చేయమంటాం. ఎందుకంటే గురువు అనేది అజ్ఞానానికి సూర్యుడు లాంటి వాడు కనుక ఈ ఏడు శక్తుల్ని తను ఉపయోగించుకుంటాడు కనుక ఈ ఏడు శక్తుల్ని మీరు ఏడు రోజుల్లో చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అది మర్చిపోయాం మనం, ఆ ఏడు శక్తుల గురించి మర్చిపోయాం. దాని గురించి మనం మాట్లాడుకో. భాగవత సప్తాహం అంటాం. ఆ సప్తాహం అంటే ఉద్దేశం ఏంటి, ప్రకృతిలో ఉన్నటువంటి ఏడు శక్తుల్ని మనం అర్థం చేసుకోవాలి. అది జ్యోతిశాస్త్రం. సూర్యుడు మన మీద ఎలా ప్రభావితం చేస్తాడు, చంద్రుడు మన మీద ప్రభావితం ఎలా చేస్తున్నాడు, బుధుడు, శుక్రుడు, శని, కుజుడు, వీటి ఎఫెక్ట్ ఎలా పనిచేస్తున్నాయి మన మీద అనేటటువంటి విజ్ఞానము గాయత్రీ మహావిజ్ఞానం. మోస్ట్ యూస్ఫుల్ సైన్స్, ప్రతి వాడికి అవసరమే. కానీ ఆ ఎనర్జీస్ గురించి మర్చిపోయాం మనం. పేర్లోకి చదివేస్తాం కానీ, రోజులోకి చెప్పేస్తాం కానీ ఆ ఎనర్జీ ఎలా ఉపయోగించుకోవాలో అనేది మనం మర్చిపోతాం. కానీ మన నిత్య జీవితము ఈ ఎనర్జీస్ మీదే ఆధారపడింది. తూర్పు శుక్రగ్రహానికి సంబంధించింది. అగ్ని యొక్క వెలుగును ఉపయోగించుకునేది ఋగ్వేదం గురించి చెప్తుంది. దక్షిణము కుజుడు గురించి ధైర్యము, నాయకత్వము, అగ్నిలో మండే లక్షణం గురించి. ఇప్పుడు తూర్పు దక్షిణానికి మధ్య ఉన్నటువంటి దిశ ఏంటి తెలుసుగా మీకు, ఏమంటాం దాన్ని ఆగ్నేయం అంటాం. ఆగ్నేయ యొక్క లక్షణం ఏంటి, బ్రాహ్మణ్ ప్లస్ క్షత్రియ, అంటే జ్ఞానము కొరకు పౌరుషం, సైన్స్. జ్ఞానం సంపాదించుకోవటానికి నువ్వు ఒక దిశలో నీ పరాక్రమాన్ని చూపించాలి. అగ్ని లేకుండా సైన్స్ లేదు. మీకందరికీ తెలుసు కదా, వితౌట్ ఫైర్ దేర్ ఇస్ నో సైన్స్. మెటలర్జీ అంతా కూడా, ధాతు శోధన ప్రక్రియ అంతా కూడా అగ్ని మీదే ఆధారపడింది. అగ్నినే ఉపయోగించుకోకపోతే ఈ ఫర్నెస్లు అవి లేకపోతే అసలు ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్సే ఉండవు మనకి. అది ఆగ్నేయ దిశ. ఆ అగ్నిని నిరంతరము శుద్ధి సాయిస్తూ ఉండేవాడు ఆ అగ్నిని మనకు ఉపయోగించుకోవటం రాదు, ఆ దిశని మనకు ఉపయోగించుకోవటం రాదు. అది నేర్చుకునేటటువంటి విద్య గాయత్రి. అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి, సిగరెట్ కాల్చుకోవటానికి ఉపయోగించుకోవచ్చు, టు స్పాయిల్ అవర్ హెల్త్, ఇంకోళ్ళకి నిప్పట్టించడానికి ఉపయోగించుకోవచ్చు, చలి వేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం నిప్పు కాల్చుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా సైన్స్లో నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటావు అని అడగదు సైన్స్. ఇది కండిషన్స్, ఇది లక్షణాలు, ఆ లక్షణాలు మీరు ఉపయోగించుకుంటే చాలు. ఇక్కడ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు. ఇంకంటే గాయత్రి మహావిద్యాన్ని చెప్తున్నప్పుడు ఇది కూడా గాయత్రిలో ఉంది అని మీకు తెలియటానికి ప్లస్ నాలుగు దిశల నుంచి ప్లస్ నాలుగు విదిశలు ఉంది. అంటే దశకి దిశకి దిశకి మధ్య ఉంది అనేటువంటి కోణాన్ని విదిశ అంటాం మనం. ఎనిమిది దిశలు వస్తాయి. ఈ విధంగా మనకి తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, తర్వాత పశ్చిమము, వాయుము, ఉత్తరము, ఈశాన్ ఈ దిశలు. ఈ దిశల యొక్క శక్తి గురించి నేను ఈ క్లాసులో చెప్పబోటం లేదు. కానీ మీరు కొంచెం ఆలోచించుకోగలిగితే, ఇక్కడ చెప్పినటువంటి దాన్ని మీరు ఆలోచించుకోగలిగితే మీరే డెవలప్ చేసుకోగలరు. ఎనీబడి హూ ఈజ్ ఇంట్రెస్టెడ్, కార్యకర్తలు కాస్త గుర్తుంచుకోండి, ఈ ప్రింట్అవుట్ యొక్క కాపీ వాళ్ళకి ఇవ్వండి, తీసుకోవచ్చు. కానీ ప్రింట్అవుట్ తీసుకోవటానికి ఇవ్వటానికి నా ఉద్దేశంలో వాళ్ళు ఫ్రీగా చేయలేరని. అంతేత ప్రింట్అవుట్ మీకు కావాల్సి వచ్చినటువంటి వాళ్ళు ఆ కాస్ట్ వాళ్ళని అడిగితే మీకు కావాల్సిన ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్ ఇదే కంటిన్యూ అవుతుంది. వాస్తు జ్యోతిషము దానికి మడమర మళ్ళా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. శూద్రులు, శని, వినోదము, చీకటి, పాపకృత్యాలకు అనుకూలమైనటువంటి పరిస్థితి సామవేదం. అంతేత విన్ యూ ఫేస్ వెస్ట్, అటువైపు నుంచి వచ్చేటటువంటి శక్తి మీకు వినోదానికి పాపకృత్యాలకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మంచి పనులకు ఉపయోగపడదు. అలాగే నైరుతి కింద అది పోయిందని, ఉత్తరము సైన్స్, మెడిసిన్, వాహనాలు, సుర సాధనాలు, వెలుగు యొక్క పవిత్రీకరించు లేక పరిణామాన్నిచ్చే గుణాలు ఉపయోగించుకోవటము అధర్వేదము. ఈ సేమ నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. అలాగే ఉత్తరము పడమర వాయువేదిక సంపద ఆచలు చీకటి వెలుగు యొక్క మార్పు చెందే గుణము, భౌతిక ఉన్నతికి సంపదకి అశాశ్వతమైనది. వాయువ్య దిశ అశాశ్వతమైనది, అలాగే ఉత్తర తూర్పు ప్రదక్షిణ. ఇదే ఇంకోటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనటువంటి సైంటిఫిక్ ప్రాసెస్. పిల్లలు పుట్టకపోతే రోజుకి అశ్వత వృక్షానికి 108 సార్లు ప్రదక్షిణ చేస్తే ఒక సంవత్సరం లోపల పిల్లలు గ్యారంటీగా పోతారు. విశ్చేసి చూడండి, ఎక్కడెక్కడికో పోతాం మనం ఫెర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ అని అదని ఇదని, కానీ ఇది మాత్రం చేయం. పిల్లలు పుట్టకపోతే అశ్వత వృక్షానికి రోజుకి 108 ప్రదక్షిణాలు చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. ప్రదక్షిణ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను నేను. ప్రదక్షిణ ఎలా చేస్తాం మనం, కుడివైపు నుంచి రౌండ్గా తిరుగుతాం. అంటే ఏంటి, ఆ 8 దిశల నుంచి వచ్చేటటువంటి శక్తి ధారణ మీ మీద యూనిఫామ్గా పడతాయి, మీ యొక్క హార్మోన్స్ కరెక్ట్ లైన్లో పడతాయి. అంతేట ప్రదక్షిణ చేస్తూ ఉంటే పాపాలు నశిస్తాయి. ఏంటా శ్లోకం ప్రదక్షిణకి, యాది కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాతకు కానిక తాను సర్వాన్ని నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. అంతేత మీరు చుట్టూరా తిరగలేకపోతే ఆత్మ ప్రదక్షిణ నుంచి తిరుగుతారు. మీరు తిరగాలి, ప్రదక్షిణ చేసుకోవాలి, మర్చిపోయేవాలి. ఇంకేంటంటే మనం ఒక విశాల ఎనర్జీ సెంటర్ మీద ఉన్నామన్న సంగతి మనం మర్చిపోతాం. ఎన్నిసార్లు చెప్పినా పృథ్వీ మీద ఈ 8 దిశల నుంచి 8 రకాలైనటువంటి ధారలు వస్తున్నాయి. మీలో మీ శరీరంలో ఏ విధమైనటువంటి దోషం ఉన్నా కూడా ఆ ప్రదక్షిణ మీకు కరెక్ట్ చేసేస్తుంది. చూడండి, సాయి ఒక చోట చెప్తాడు, ఇతరులకి ఇంటికి వెళ్తే పదే పదే పదాలు వేసుకుంటూ వెళ్తే మీకు మేలు జరగచ్చు జరగకపోవచ్చు, కానీ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. పూర్వకాలంలో పొద్దున్న సాయంత్రం అందుకు వెళ్ళేవాళ్ళు, ఈ హెల్త్ క్లబ్కి మార్నింగ్ వాక్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని ఎంచుకుని ఆ దేవాలయం చుట్టూ కనుక వాళ్ళు వాక్ చేస్తే ఇటు ఫిజికల్ ఎక్సర్సైజ్ లాభం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు వస్తాయి మనకి. ఇంకా అది గుర్తుంచుకోండి, ప్రదక్షిణ ఇన్వల్యూషన్ మరియు ఇవల్యూషన్ బోధపరుస్తుంది, తద్వారా పవిత్రీకరిస్తుంది. అష్టదిక్కుల్లో ప్రవహిస్తూ విశ్వవ్యాప్త శక్తుల ప్రవాహంలో ఉండటం వలన ఎందుకు మీకు మేలు చేస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటావో అలాగా నీ శరీరం 8 దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తి ధారలకు అనుకూలం అవుతుంది. వెరీ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత మంచిది. అప్పుడు ఇంకొక బట్టలు ఇన్సులేషన్గా పనిచేస్తాయి, సిల్క్ బట్టలు ఇంకా ఇన్సులేషన్గా పనిచేస్తాయి. అంతేత ఋషులు ఏం చెప్పారు, మీకు ఇంకా బాగా మంచి రిజల్ట్స్ రావాలంటే ప్రదక్షిణ చేసుకున్నప్పుడు తడి బట్టలతో చేసేయండి అన్నారు. ఇంకేత తడి బట్టలు ఉంటే కండక్షన్ ఎక్కువ బాగా జరుగుతుంది. పెద్ద సైన్స్ అది, నిత్య జీవితానికి ఉపయోగపడేటటువంటి ఆ సైన్స్ని మనం మర్చిపోయాం. అంతేత ఇది వింటే లాభంలే మీరు. అంతేత మీరు ఏం చేయాలి, రేపు పొద్దున్నే ఐదర్ మీ గోటే టెంపుల్ లేకపోతే అర్థ ప్రయత్నం చేసుకోండి. మీరు లేగానే మా అమ్మ మా నాన్న ఆ క్లాస్ చేత వెళ్ళారు, భలే మ్యాజిక్లు చేస్తున్నారయ్యా, లేవగానే బొంగరంగా తిరుగుతారేంటో. పూర్వకాలంలో ఆడుకునే ఆటలు ఈ 2 చేతులు పట్టుకుని బొంగరంగా తిరుగుతారు, ఏమంటారు దాన్ని? మీకు అర్థమైనా ఏం చెప్తున్నాను నేను అందరికీ, పిల్లలు ముఖ్యంగా గర్ల్స్ ఇలా 2 చేతులు పట్టుకుని గుండ్రంగా తిరుగుతారు. అది ఎంత ఎనర్జీ ఇస్తుందో మీరు తిరిగి చూడండి. కాదండి, మేము 1000 రూపాయలు ఎంత ఖర్చు పెట్టుకుని నేచర్ క్యూర్కి వెళ్ళాలండి రోజుకి, ఆ ఘనకార్యం చేసిన వాళ్ళల్లో నేను ఉన్నాను. అవంతా చేయక్కర్లేదు, కేవలము మీరు కానీ రోజు చేసుకోవాలి. ఇవంతా నిత్యకృత్యాలు, పళ్ళు ఎలా తోముకుంటాము, భోజనం ఎలా చేస్తాము, ప్రతిరోజు చేయాలి తప్ప. ఇవాళ మాస్టర్ చెప్పారు కనుక చేసేసాం, మళ్ళా రేపు మర్చిపోయాం. కానీ కండిషన్ ఏంటంటే మీ హెల్త్ కండిషన్, దాన్ని చూసుకుని తిరగండి తప్ప. హై బీపీ ఉండి అందులో నేను తిరుగుతాను అంటే మర్చి కాకులు వస్తాయి మీకు. అప్పుడు డాక్టర్ని అడిగి అలా తిరగచ్చు తిరగకూడదు కనుక్కొని చేసుకోండి, కామన్ సెన్స్తో చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ గాయత్రి మహావిద్యాన్ అంటే మీకు అర్థమవుతోంది కదా, ద ఎనర్జీ ఆఫ్ నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఉపయోగించుకునేటటువంటి విద్య. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విద్యను వాస్తు, జ్యోతిష్ శాస్త్రము, ఆయుర్వేదంగా ఋషులు మనకు అందించారు. వేదాలలో ఋగ్వేదం చాలా ముఖ్యమైనటువంటి వేదము, ఆధారమైనటువంటి వేదము, అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి వేదం, వేదాల్లో కూడా అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి వేదము అని ఈనాడు సైంటిస్టులు, సో కాల్డ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. కానీ మన ఋషులు ఏం చెప్తారు అంటే వేదాలు ప్రాచీనమైనవి కాదు, దే ఆర్ ఎటర్నల్. మానవ జాతి ఉన్నా లేకపోయినా తూర్పు దిశ ఉంటుంది, ఉత్తర దిశ ఉంటుంది, పశ్చిమ దిశ ఉంటుంది, దక్షిణ దిశ ఉంటుంది. నువ్వున్నావు కనుక దిశలు లేవు, దిశలు ఉన్నాయి కనుక నువ్వు ఉన్నావు. మనం రివర్స్ ఆలోచిస్తాం ఎప్పుడు కూడా. అంచేత ఆ నాలెడ్జ్ ఉంటే ఈ ఎనర్జీ, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఎటర్నల్. న్యూటన్ కనిపెట్టక ముందు గురుత్వాకర్షణ శక్తి ఉంది. రేపు కొన్ని విశేషమైనటువంటి కారణాల వల్ల ఐన్స్టీన్ చెప్పినట్టు థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏం జరుగుతుంది అన్నారు. థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏం జరుగుతుందో నేను చెప్పలేను, కానీ థర్డ్ వరల్డ్ వార్ జరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలను అన్నాడు. ఏం జరుగుతుంది అన్నాడు అంటే ఐన్స్టీన్, ద ఫోర్త్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ బై స్టోన్. చెప్పింటే ఈ సైన్స్ అంతా ఎగిరిపోతుంది, రాళ్ళు రప్పలే మాత్రమే మిగులుతాయి, కనుక నాలుగవ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో కొట్టుకుంటాం మనం, ఈ మోడర్న్ సైంటిఫిక్ టెన్స్ ఉండవు అన్నాడు. అంటే అప్పుడు యాటమిక్ ఎనర్జీ లేదనా? ఉంటుంది, మనకి తెలియదు. అంతేత దాని గురించి మనకి వేదము ఉన్నదా లేదా అనేదే ప్రశ్న తప్ప, వేదము ఈజ్ ఆల్వేజ్ ఎటర్నల్. వేదము అంటే నాలెడ్జ్, సైన్స్, ఆ విజ్ఞానం ఎప్పుడు ఎటర్నల్, శాశ్వతమైనది, ఏన్షియంట్, సనాతనమైనది, ఎటర్నల్ నౌ, ప్రజెంట్, ఈనాడు కూడా ఉంటుంది. అంచేత మళ్ళీ అక్కడ ఒక త్రిపుటి వస్తుంది, శాశ్వత, సనాతన, నిత్య నూతన. సైన్స్ ఎప్పుడు కూడా ఆ మూడు లక్షణాలు కలిగి ఉంటుంది అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు శాశ్వతమైనటువంటి సత్యాల గురించి మాట్లాడుతుంది, సనాతనమైనటువంటి సత్యాల గురించి మాట్లాడుతుంది. సనాతన అంటే వెరీ ఓల్డ్ అండ్ వెరీ ఏన్షియంట్. గ్రావిటేషన్ ఎప్పుడుంది భగవంతుడు తెలియాలి, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టిందో. సూర్యుడు తూర్పుని ఎప్పటి నుంచి ఉదయిస్తున్నాడు భగవంతుడు తెలియాలి, ఎప్పటి నుంచి ఉదయిస్తున్నాడు, సనాతనంగా అదే జరుగుతూ ఉంటుంది. కానీ యు నెవర్ ఫీల్ బోర్, నిత్య నూతనం. అది లేకపోతే నీకు బోరింగ్ తప్ప, ఉంటే బోర్ ఫీల్ అవ్వదు. అబ్బా రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అని ఎప్పుడు విసుక్కున్న వాళ్ళని నేను చూడలే, పరీక్షకు వెళ్ళేవాళ్ళు తప్ప. నిత్య నూతన ఇందులో అగ్ని యొక్క లక్షణాలు భారతీయ ఆధ్యాత్మికత మనల్ని నేర్చుకోమని చెప్తుంది. ఇక్కడ కొంచెం డైవర్ట్ అవ్వాల్సి వస్తుంది. మనకి మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ బాడీ గురించి మనం తెలుసుకునేటటువంటి దానికి జ్వాలాకుల్ మహర్షి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు, సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. ఉన్నాయా వాల్యూమ్స్ ఇక్కడ మన దగ్గర? ఆ పుస్తకం తప్పనిసరిగా చదవండి మీరు. తర్వాత చూపించండి అంత చాలు, ఆ బుక్ ఈజ్ అవైలబుల్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కొనుక్కు చదువుకోండి. కానీ ఎడ్యుకేషన్లో నాకు చాలా విచిత్రమైనటువంటి ఒక నాకు అర్థం కాని పరిస్థితి ఒకటి ఉంది ఎడ్యుకేషన్లో. నాకు ఇప్పటికీ అర్థం కాలే, 22 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాను, తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఈ పనులు చేస్తున్నాను. స్టూడెంట్స్తో పేరెంట్స్తో రకరకాలుగా నాకు సంబంధం ఉంది. కానీ నాకు ఒక విషయం అర్థం కాదు, టెక్స్ట్ బుక్స్ కొనడానికి అందరూ బాధపడతారు. నాకు తెలిసినటువంటి లెక్చరర్స్ చాలామంది వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎంసెట్ పరీక్ష రాసేసిన వాళ్ళ పేరెంట్స్ని, బాబు నీ పుస్తకం ఉందా నా పిల్లవాడికి ఇస్తాను, నా కొత్తది కూడా కాదు, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్. కానీ ఏంటది 170 mm హాల్, ఐమాక్స్ థియేటర్లో టికెట్ కొంటానే డబ్బులు ఉంది. ఎంత టికెట్? 125. 125 రూపాయలు ఇచ్చే ఐమాక్స్లో వాళ్ళు అప్పుడు వెళ్ళడుగా, కుటుంబం వెళ్ళిందంటే 4 5 వెళ్తారు. మరి అక్కడికి వెళ్ళాక ఇంటర్వెల్లో మళ్ళీ కోకో కోలా ఏదో తాగాలి, అది కూడా మామూలుగా తాగకూడదు, ఏం తాగలేదు, తిన్నో క్యానో కొనాలి, స్టైల్ అనమాట. ఇదంతా అవడానికి 1000 రూపాయలు అయిపోతుంది వాడికి. సామవేదానికి ఖర్చు పెట్టగలదు, కానీ ఋగ్వేదానికి, యజుర్వేదానికి మాత్రం వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేడు. ఇక ఈ క్లాసుల్లో నేను మీకు ఏదైనా కాస్త చెప్పగలిగితే, మొట్టమొదటి నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అంటే బుక్స్ కొనుక్కోండి, చదవండి వాటిని. మీ పుస్తకం పెట్టి చదువుకోండి. వినోదానికి పెట్టేటటువంటి ఖర్చులో 1/4 మీరు ఖర్చు పెట్టుకున్నా చాలా మంచి పుస్తకాలు వస్తాయి. సిగరెట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు వస్తే ఆ హ్యాబిట్ మానేస్తే మీరు ఎన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చు, అద్భుతంగా కొనుక్కోవచ్చు, పుస్తకాలే పుస్తకాలు. ఇంకా అంచేత ఈ పుస్తకాలన్నీ కూడా అగ్ని యొక్క ప్రతిరూపాలే. అందుకు ఇదంతా చెప్పి వచ్చింది. ఎనీ బుక్ ఈజ్ ఫైర్. ఫైర్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఎందుకు పనికిరానటువంటి కోరికలను ఉద్రేకపరిచేటటువంటి పుస్తకాలు చదివితే గంగలో దిగిపోతాం, సామరేదంలోకి వెళ్ళిపోతాం, వినోదంలోకి వెళ్ళిపోతాం. లేదు సవ్యమైనటువంటి మార్గంలో మన జీవితాలు ఎలా ఉండాలో దాన్ని చెప్పేటటువంటి పుస్తకాలు చదివితే ఏ వేదంలోకి వెళ్తాం మనం, ఏ వేదంలోకి చదువుకు వేదంలోకి వెళ్తాం. లేదు మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి పుస్తకం చదివితే యజుర్వేదంలోకి వెళ్తాం. హౌ టు మేనేజ్ అఫైర్స్, ఇవి చదివితే ఏ వేదంలోకి వెళ్తాం, అధర్వ వేదంలోకి వెళ్తాం. ఆ భాష ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అర్థమవుతుంది కదా. కానీ ఇదంతా దేని మీద ఆధారపడింది? అగ్ని మీద ఆధారపడింది. అగ్నికి 4 లక్షణాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. పావక అగ్ని, రాపిడ్ ద్వారా వచ్చేటటువంటి అగ్ని, వేడి, అది యజుర్వేదం. ద ఫైర్ ఆఫ్ ఎన్థూజియాజం. అంటే అగ్నిని ఎందుకు వినియోగిస్తాం? మన భారతీయ సంస్కృతిలో ఒక మంచి ఫంక్షన్ ఎప్పుడు జరిగినా దీప ప్రజ్వలన ఉంటుంది. ఒక విశిష్టమైనటువంటి అతిథిని పిలిచి అతని చేత దీపం వెలిగిస్తాం మనం. ఎందుకంటే ఈ 4 లక్షణాలు అగ్నిలో ఉన్నాయి. ఫైర్, వేడి, ఉత్సాహం. ఈ ఉత్సాహానికి నెగిటివ్ క్వాలిటీ కూడా ఉంది. దాన్నే మహాభారతంలో 2 రకాల సారథ్యాలుగా చెప్తారు. ఒకటి కృష్ణ సారథ్యము, ఒకటి శల్య సారథ్యము. నేను యుద్ధం చేయను, నాకు నిరాశ వచ్చేసింది, ఈ మిత్రుడు కూడా నాకు అక్కర్లేదు, నేను నా వాళ్ళ మీద యుద్ధం చేయలేను అని పారిపోబోతున్నటువంటి అర్జునుడి చేత యుద్ధం చేయించగలిగాడు కృష్ణుడు. ఖచ్చితంగా గెలుస్తాడు. అర్జునుడిని చంపటానికి మాత్రమే విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి కర్ణుడు శల్య సారథ్యం వల్ల ఓడిపోతాడు. ఇంకా ఫైర్ పాజిటివ్గాను వర్క్ చేస్తుంది, నెగిటివ్గాను వర్క్ చేస్తుంది, అది గుర్తుంచుకోండి. అందువల్ల యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం ఉంటుంది, కృష్ణ యజుర్వేదం, రెండు అవసరమే. మళ్ళీ నెగిటివ్ అని వదిలేస్తే కష్టం. ఫైర్ బాగా బిల్డప్ అయిపోతే దాన్ని తల్లబద్దటానికి మళ్ళా నీళ్లు ఉండాలి నీ దగ్గర. అందువల్ల ఆధ్యాత్మిక సాధనలు చేసుకున్నప్పుడు కలిసి స్థాపన చేసుకుంటాం, దీపాన్ని వెలిగిస్తాం. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను నేను? జ్వాలాకూల్ మహర్షి రాసినటువంటి సోల్ ఇంజెక్షన్ మెకానిజం, ఆత్మ, దాని యొక్క పరికరాలు మీకు తెలియాలి. భారతీయ ఆధ్యాత్మికతలో కొన్ని విషయాలు మనం నమ్మేద్దాం, తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకుందాం. ఒక హైపోథెసిస్, మనం కొన్ని కండిషన్స్ ముందు ఒప్పేసుకుందాం, తర్వాత అది నిజం అవునో కాదో ఆలోచిద్దాం. ఫస్ట్ హైపోథెసిస్ ఏంటి అంటే మనం ఆత్మనము, వీఆర్ సోల్. ఈ ఆత్మ ఏం చేస్తోంది? పంచతత్వాలతో తన శరీరాన్ని నిర్మించుకుంది. అంచేత ఏ విధంగా అయితే 4 దిశలలో ఉన్నటువంటి రుక్, యజు, సామ, అథర్వ వేద శక్తులతో మన జీవితం ముడిపడి ఉందో అదేవిధంగా మన శరీరాలు పంచతత్వాలతో ముడిపడి ఉన్నాయి. మన కాన్షియస్నెస్ ఏమో 4 దిశలతో లింక్ అయి ఉన్నాయి, మన శరీరాలు పంచతత్వాలతో లింక్ అయి ఉన్నాయి. పంచతత్వాలు మీకు తెలుసు, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవాళ నాకు టైం లేదు కనుక దీని గురించి చెప్పి వదిలేస్తాను. రేపు పొద్దున్న క్లాసులో దీన్ని చాలా డీటెయిల్గా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సోల్ ఇంట్రెస్ట్ మెకానిజం చదవండి. చాలా కొన్ని మనసు రాసినటువంటి పుస్తకం. మన శరీరము 5 తత్వాలతో నిర్మించబడి ఉన్నది. అజోపిస్తన్, అవ్యయాత్మ, భూతానాం ఈశ్వరోపిస్తన్. ఈ 5 తత్వాలకి నువ్వు కూడా ఈశ్వరుడివే, నువ్వు తయారు చేసుకున్నటువంటి బాడీయే ఇది. మొదట మనం ఆ నమ్మకాన్ని, ఆ హైపోథెసిస్ని ఒప్పుకోవాలి. ఈ శరీరము మనము నిర్మించుకున్నాం తప్ప మన తల్లి మొత్తం ఏం చెప్తుంది అంటే తల్లిదండ్రుల వల్ల, తల్లిదండ్రుల యొక్క జీన్స్ వల్ల ఈ బాడీ నిర్మించబడుతుంది అని.
స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే అది తప్పు. ఈ జీన్, ఈ శరీరం నువ్వు నిర్మించుకున్నావు, నువ్వు ఎన్నుకున్నావు నీ తల్లిదండ్రుల్ని, ఫలానా వాడు నా తండ్రి అవ్వాలి, ఫలానా ఆమె నా తల్లి అవ్వాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు. అంటే చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి చెప్తారు, మమ్మల్ని ఎందుకన్నారండి వీళ్ళు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు జీవించట్లు ఇవ్వటం లేదండి. వాళ్ళకి తెలియదు, ఆ సైన్స్ తెలియదు, నువ్వే వాళ్ళని ఎంచుకున్నావు. ఇట్ ఈస్ యువర్ డిసిషన్. అంటే ఇలాంటి డిసిషన్ ఎందుకు చేసుకుంటామండి? మాకు నచ్చినటువంటిది. భూతాల పిక్చర్లు వస్తాయి, భయపెట్టే పిక్చర్. మా చెల్లెలు ఉంది, ఇక్కడే ఉండొచ్చింది, ఆవిడకి చాలా ఇష్టం అలాంటి ఏంటంటారు వాటిని, ఏ పిక్చర్స్, హర్రర్ పిక్చర్. మరి ఎన్నుకుని చూస్తున్నాను కదా అది, అదేంటండి హర్రర్ పిక్చర్స్ ఎవరు ఇష్టపడతారని అడగటం లేదు కదా. నువ్వు ఎన్నుకున్నావు అలాంటి పేరెంట్స్ని, అది ముందు మనకు అర్థమవ్వాలి. నువ్వు ఎన్నుకున్నావు ఆ కండిషన్స్ని. అంటే గాయత్రి మహావిద్యాన్ని చెప్తుంది అంటే, నువ్వు ఈ కండిషన్స్ ఎన్నుకున్నావు కనుక నేను ఈ కండిషన్స్ని మార్చుకోవాలి అని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు తక్షణం మార్చేసుకోవచ్చు. ఉద్ధరే ఆత్మానం 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 అవుతుంది. అదే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ సైన్స్, రాబోయేటటువంటి సైన్స్ మనకి నేర్పబోయేటటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ కండిషన్. నీ జీవితాలని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. రాబోయేటటువంటి క్లాసుల్లో గాయత్రి శక్తితో ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, సంపదని ఎలా సంపాదించుకోవాలి, కష్టాల నుంచి ఎవరు నివారణ చెల్లాలి, పిల్లలు లేకపోతే పిల్లలు ఎలా లభిస్తారు, ఇదంతా మనం చదువుకుంటాం. కానీ ఇందులో గురువులు చేసేది ఏమీ లేదు, గాయత్రి మాత అనేటటువంటి దేవత చేసేది ఏమీ లేదు. ప్రకృతిలో గాయత్రి అనేటటువంటి శక్తిని ఉపయోగించుకుంటే జరుగుతుంది. అది ఉపయోగించుకునేటటువంటి శక్తి నీదే. నువ్వు ఆ విజ్ఞానాన్ని నేర్చుకుంటే నువ్వు కావలసింది లభించవచ్చు. అజోపిస్తన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిస్తన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవాన్ని ఆత్మమాయ. ఈ మాట కృష్ణుడు కాదు, రేపు మీరు కూడా అన్నారు. మీరంటే ఈ మాట ఇంటలెక్చువల్ కన్విక్షన్ గ్యారంటీగా నేను మీకు ఇస్తాను. కానీ ఆ స్థితి మీకు రావడానికి మీరు చాలా కష్టపడాలి. బాబు నువ్వు డాక్టర్ అవుతే రోగానికి మందు ఇవ్వగలవని నేను చెప్పి మీకు ఇన్స్పైర్ చేయగలను. కానీ డాక్టర్ అయ్యి రోగానికి మందు ఇవ్వాలంటే మీరు 5-6 ఏళ్ళు కష్టపడాలి. చాలా తపనతో ఆ విద్య నేర్చుకోవాలి. ఇది గుర్తుంచుకుని ఇవాళ చెప్పినటువంటి పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. నేనేం చెప్పాను అంటే, గాయత్రి మహావిద్య నిత్య జీవితంలో ప్రకృతిలో ఉండేటటువంటి అనేక శక్తుల యొక్క జ్ఞానము. ఇట్ ఈస్ ది సైన్స్. ఏ సైన్స్? ద సైన్స్ ఆఫ్ డైరెక్షన్, ద సైన్స్ ఆఫ్ ప్లానెటరీ ఎనర్జీ. వాస్తు విజ్ఞానము, గ్రహ విజ్ఞానము, ప్లానెటరీ ఎనర్జీ. ఇది కాకుండా కూడా ఏం చెప్పాను, సత్యలేదు నేను, అది ఆయుర్వేదం, ద సైన్స్ ఆఫ్ లైఫ్, హౌ టు ఇంక్రీజ్ యువర్ లాంగ్విటీ. గాయత్రి మహావిద్య మనిషికి అమరత్వాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు కాంకర్ లైఫ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు కాంకర్ డెత్. కాంకర్ లైఫ్ అంటే నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మీరు మార్చుకోవచ్చు. కాంకర్ డెత్ అంటే అర్థం ఏంటి, మీరు సావరు, యూ విల్ నాట్ డై, ఇట్ ఈస్ అ గ్యారంటీ. కానీ సైన్స్లో మనం డెత్ అంటే ఏ యాంగిల్లో చెప్తున్నాము అన్నది మీకు అర్థం అవ్వాలి. ఇంకేటంటే పుట్టినది ఖచ్చితంగా చెప్తుంది, భౌతిక శరీరము ఖచ్చితంగా పోతుంది. కానీ భౌతిక శరీరంలో ఉన్నటువంటి నేను అనేటటువంటి ఈ కాన్షియస్నెస్ మీరు గుర్తుంచుకోవచ్చు. కిందటి జన్మల్లో మీరు ఏం చేశారో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయటానికి శరీరం ధరించి మర్చిపోయారో తెలుసుకోవచ్చు. రాబోయేటటువంటి జన్మలలో మీరు ఏం చేయబోతున్నారో మీరు తెలుసుకోవచ్చు. బుద్ధుడు బుద్ధత్వం పొందిన తర్వాత చేసినటువంటి ఒక పని మీకు చెప్పి ఇవాటికి నేను ఆపుతాను. బుద్ధుడు అనేక సాధనలు చేశాడు, చాలా కష్టపడ్డాడు, క్షీణించిపోయాడు. క్షీణించిపోయిన తర్వాత ఒక చెట్టు కింద అన్కాన్షియస్గా పడిపోతే సుజాత అనేటటువంటి ఒక ఆమె ఆయన రివైవ్ చేసి ఆయనకు ఆహారం పెడుతుంది. దాని తర్వాత బుద్ధుడు బుద్ధత్వాన్ని పొందుతాడు. పొందగానే ఆయన ఒక నమస్కారం చేస్తాడు. ఎందుకు నమస్కారం చేసేవయా అని అడుగుతాడు. నాకంటే ముందు బుద్ధత్వాన్ని పొందిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాను అన్నాడు. మిగతా వాళ్ళందరూ మార్గం చూపించబట్టే కదా ఇంతవరకు వచ్చావు, ఓకే ఇట్ ఈస్ గుడ్ అన్నారు. మళ్ళీ నమస్కారం పెట్టాడు. ఇది ఎందుకు నమస్కారం పెట్టాను, రాబోయే బుద్ధులకి నమస్కారం పెట్టానన్నాడు. ఇంకేంటి, ఇట్ ఇస్ ఎ చైన్, మధ్యలో బ్రేక్ ఎక్కడ ఉండదు. అందుకే గురు పరంపర అంటాం మనం, హేరార్కీ అంటాం మనం. అంతేగా ఇట్ ఇస్ ఎ చైన్, కంటిన్యూస్ చైన్, ఎక్కడ ఆగదు. మీ జీవితాలు అలాగే అటు, సూత్రే మణిగణ ఇవ అని చెప్తాడు. దీన్ని మనం రేపు పొద్దున్న క్లాస్ లో అర్థం చేసుకుందాం. ఇవాళ క్లాసులో కొంతమంది నన్ను అడిగింది ఏంటంటే, ఒక ప్రశ్న, ఈ ప్రక్రియ ఒక ప్రశ్న ఏంటి అంటే, పూజ అది అయిపోయిన తర్వాత చేతులు తప్పేసి కళ్ళ మీద అక్కడ ఉంచుకుంటాం ఎందుకు. ఇందాక నేను చెప్పాను, పావక రాపిడి ద్వారా వచ్చేటటువంటి అగ్ని వేడి, ఆ వేడి మన శరీరాల్లో 5 అగ్నులుగా పనిచేస్తుంది, 5 ప్రాణాలుగా పనిచేస్తుంది. మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఆ 5 ప్రాణాలకి సంకేతాలు. ఆ 5 ప్రాణాలను మనం కావలసినటువంటి చోటకి దాన్ని యూజ్ చేయాలి. కానీ మనం ఏంటి మార్చుకోవాలి అంటే, మన దృష్టికోణం మార్చుకోవాలి. ఇప్పుడు సైంటిస్ట్కి నార్మల్ మనిషికి తేడా ఏంటి, దృష్టికోణంలో మార్పు. ఆ దృష్టికోణంలో మార్పు రావాలి అని కోరుకుంటూ కంటిన్యూ పెట్టుకుంటాం. ఉత్తనే కంటిన్యూ పెట్టుకుంటే రావాలి. అలాగే ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, జన్మతః శూద్రుడు అయినప్పుడు వర్ణ వ్యవస్థ లేదా గుణకర్మ విభాగం ఎలా జరుగుతుంది. నువ్వు ఇంజనీర్ ఎలా అవుతున్నావు, ఇంజనీరింగ్ గుణం ఆపాదించుకుంటున్నావు, ఇంజనీర్ స్వభావాన్ని ఆపాదించుకుంటున్నావు, ఇంజనీర్ లాగా కన్న చేస్తావు, అవునా. డాక్టర్ అయినప్పుడు ఏం చేస్తావు, రోగాల గురించి ఆలోచించే గుణాన్ని డెవలప్ చేసుకుంటావు, ఆ స్వభావాన్ని డెవలప్ చేసుకుంటావు, డాక్టర్ చేయవలసినటువంటి కర్మలు చేస్తావు. అంతేత నువ్వు ఎప్పుడు ఏం చేసినా గుణకర్మ స్వభావాన్ని చేసుకుంటూ ఉంటావు. కానీ 3 రకాలైనటువంటి గుణకర్మ స్వభావాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పాను. జ్ఞానము గురించి ఆవేదన ఎక్కువగా ఉంటే బ్రాహ్మణుడు, కర్మ గురించి ఆవేదన ఎక్కువగా ఉంటే క్షత్రియుడు, సంపాదన గురించి ఎక్కువగా ఆవేదన ఉంటే వైశ్యుడు. క్లియర్? అంతేట, ఈ క్యాస్ట్ సిస్టమ్ అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పబడేటటువంటి క్యాస్ట్, గాయత్రి కొంతమంది మాత్రమే చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోకూడదు అంటున్న ఉద్దేశం ఏంటి అంటే, ఈ 3 రకాలైనటువంటి లక్ష్యాలు మీకు లేకపోతే గాయత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం గాయత్రిని చేస్తామంటే కుదరదు. గాయత్రిని క్షత్రియుడిలాగైనా ఉపయోగించుకోండి, బ్రాహ్మణులాగైనా ఉపయోగించుకోండి, లేకపోతే వైశ్యుడిలాగైనా ఉపయోగించుకోండి. అందుకని ఈ 3కి అధికారం ఉందని చెప్పారు. అధికారం ఉందని చెప్పారు అంటే ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు. గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి ఋషి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు, ఆయన క్షత్రుడు. క్షత్రియుడు క్యాస్ట్ మారుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాడు మధ్యలో మానేసి డాక్టర్గా వెళ్ళిపోతే డాక్టర్ అయిపోతాడు. డాక్టర్గా చేస్తున్నటువంటి వాడు నాకు చదువు నచ్చటం లేదు, నేను లాయర్ని అయిపోతాను అంటే లాయర్ అయ్యవచ్చు. అంతేత, ఈ గూజు పట్టి ఉందే మన బుర్రలో, ఈ జాతి వ్యవస్థ వర్ణ వ్యవస్థ, దయచేసి దాన్ని దూరం చేసుకోండి. యు ఫర్గెట్ అబౌట్ ఇట్. అసలు అదేం లేవు. అసలు మనం అందరం చూద్దాం, అందరం. ఎందుకంటే మనకి నాలెడ్జ్ అక్కర్లేదు, ఒక పౌరుషము లేదు, ఒక సాహసము లేదు, ఒక పరాక్రమము లేదు, ఒక మంచి పని చేయడానికి ధైర్యం లేదు. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఫస్ట్ బీఎస్సీ క్లాస్లో నేను మొదటి క్వశ్చన్ వేసేవాడిని, ఏమయ్యా నువ్వు బీఎస్సీకి ఎందుకు చేరేవాడిని. అందరూ జవాబిచ్చేది ఏంటి అంటే, నేను ఎంసెట్ పరీక్ష రాశానండి, నాకు ర్యాంక్ రాలేదు కనుక బీఎస్సీ జాయిన్. సిగ్గుపడాలయ్యా, నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకుంటే, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే కా. పేరెంట్స్ అలాంటి వాళ్ళే, నువ్వు అటెంప్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. వాట్ నాట్ సెన్స్ అటెంప్ట్ చేయటం ఏంటి, నువ్వు కావాలనుకుంటే కా, లేకపోతే మాది. అర్థమవుతుందా ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే ఏమిటో. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ గెట్ ఇట్, ట్రై ఫర్ ఇట్. ఆ కర్మ చేసేవాడు క్షత్రియుడు. అంతే తప్ప, క్షత్రియ వంశంలో పుట్టాను, నా తల్లిదండ్రులు క్షత్రియులు కనుక వీళ్ళు క్షత్రియులు కాదు, వాళ్ళు క్షత్రియులు కాదు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శూద్రులే అకార్డింగ్ టు గాయత్రి మహావిజ్ఞానం. ఆ టెర్మినాలజీ అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ని నేను చెప్తున్నటువంటి దాంట్లో ముడిపెట్టి గందరగోళం పడుకోకండి, మీరు గందరగోళం చేసుకోకండి. జ్ఞానము కోసము అవస్థ పడేటటువంటి వాడు ప్రతి వాడు కూడా బ్రాహ్మణే. ఆ యాంగిల్లో ఆల్ సైంటిస్ట్ ఆర్ బ్రాహ్మణ్, జ్ఞానం కోసం పాటుపడుతున్నాడు. కానీ బయోకెమిస్ట్రీ చదివితే మంచి ఉద్యోగం వస్తుందా, ఎలక్ట్రానిక్స్ చదివితే మంచి ఉద్యోగం వస్తుందా అనేటటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. ఎందుకు చదువుతున్నాడు వాడు, అర్థమైందా? బ్రాహ్మణ్ హుడ్ నాలెడ్జ్, పొజిషన్ ఆర్ ఆల్ క్షత్రియాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్. నేను లీడర్ గా ఉంటాను, ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్, ప్రపంచం అంతా తిట్టొచ్చు కాక, ఎవడు ఏదైనా చేయొచ్చు కాక, కానీ నేను లీడర్నే. వాడు క్షత్రియుడు కాదు, నాకు ఈ గొడవ అవద్దు ఆ గొడవ అవద్దు, నీకు కావాల్సింది నీకు ఇస్తాను, వాడికి కావాల్సింది వాడికి ఇస్తాను, వాడి దగ్గర ఉన్నది తీసుకొస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను, నీ దగ్గర ఉన్నది తీసుకుని వాడికి ఇస్తాను. ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆఫ్ గుడ్ విడౌట్ ఈ టెర్మినాలజీ ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మర్చిపోండి ఇప్పుడు ఉన్నటువంటి క్యాస్ట్ ఇస్తాను, ఏం క్యాస్ట్ లేవు, అసలు ఏ క్యాస్ట్ లేదు ఇప్పుడు. ఇంకేంటంటే క్యాస్ట్ మీన్స్ ఎ పర్పస్. ఏం పర్పస్ ఉంది ఇక్కడ? జంతువుల్లాగా మనం జీవిస్తున్నాం తప్ప. ఆహార నిద్ర భయమైనంత సామాన్యమే తచ్చుమే నారాయణ ధర్మో హి దేశ. ధర్మం అంటే ఏంటో మనకి తెలియదు. హిందూ ధర్మం అంటాం, ముస్లిం ధర్మం అంటాం, క్రిస్టియన్ ధర్మం అంటాం, ఏంటో ఆ ధర్మాలు ఏంటో మనకి తెలియదు. దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అంటే చావు కొట్టుకోవటానికి ఉపయోగించుకుంటున్నాం, అది కూడా మనం ఉపయోగించుకోవటం లేదు. ఎవడో దానికి కావలసినటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనల కోసం ఎవడైనా ఏదైనా రేకెత్తిస్తే, ఎవడో కొంతమంది వాళ్ల స్వభావం కోసం రేకెత్తించుకుంటూ ఉంటే మన మధ్యన ఇరుక్కుపోయి చేతకాన్ని దద్దమ్మల్లాగా చూస్తున్నాం మనం. ఇది వాళ్ళ వ్యవస్థ కాదు. ఇది అర్థం చేసుకోండి. గాయత్రి మహావిద్యాలలో చెప్పేటటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్యాస్ట్ మీ గుణకర్మ స్వభావాల మీద ఆధారపడి చెప్పబడ్డాయి తప్ప మీ పుట్టుక వల్ల కాదు. జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతో అందరూ శూద్రులే. నో పర్పస్. వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషను, వాళ్ళకున్నటువంటి అంబిషన్స్ బట్టి వాళ్ళ క్యాస్ట్ డివైడ్ డిసైడ్ అవుతుంది తప్ప నాట్ బికాస్ ఆఫ్ యువర్ బర్త్. ఫండమెంటల్గా ఈ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం తెచ్చుకుని, ఈ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ కనుక మనం ప్రపంచానికి చెప్పగలిగితే ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని ధర్మాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కానీ ధర్మం ఏమిటి? గాయత్రి మంత్రం ఏ ధర్మం వైపు మనం తీసుకెళ్తోంది? మన సోల్ ఈ శరీరాన్ని ఎలా దాల్చింది? అది రేపు పొద్దున్న క్లాస్లోను, రేపు సాయంత్రం క్లాస్లోను మనం చదువుకుంటాం. కానీ ఇంకోటి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దిస్ క్లాస్ ఈజ్ మెంట్ టు చేంజ్ అవర్ వర్ల్డ్. మన చేతనత్వాన్ని మార్చుకోవాలి, మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. ఇది విన్న తర్వాత కూడా మీరు ఇదివరకు లాగే ఆలోచిస్తూ ఉంటే రిజల్ట్స్ రావు. అది మాత్రం చాలా గుర్తుంచుకోండి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ గాయత్రి ఎనర్జీని ఉపయోగించుకోవడానికి యజ్ఞం చాలా అవసరం కనుక మనం 5 నిమిషాల పాటు ఇప్పుడు యజ్ఞం చేయబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. స్ట్రైట్గా కూర్చోండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, లెక్చర్ కంటే ముఖ్యం ఏంటి అంటే లెక్చర్కి ముందు చెప్పింది తర్వాత చేసేది. ముందు గాయత్రి మంత్ర జపం చేసుకుందాం. ఈ గంట సేపు మనం గాయత్రి మంత్రాన్ని గురించి చర్చించుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం గాయత్రి యజ్ఞము చేసుకోబోతున్నాం. యజ్ఞం అంటే కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీ కోరికలు తీర్చేటటువంటి విధానాన్ని యజ్ఞము అంటాం. సహయజ్ఞ ప్రజాకృత్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసరిష్వత్వం ఏషవో శిష్ట కామదు. ప్రకృతిలో మీరు పుట్టక ముందు నుంచే మీ కోరికలు తీర్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజ్ఞానం ఉంది, సైన్స్ ఉంది. ఎవరైతే ఈ సైన్స్ని తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికల్ని తీర్చుకోవచ్చు. అది మంచి కోరిక అవచ్చు, చెడు కోరిక అవచ్చు, అది గుర్తుంచుకోండి. నేను మీరు మంచి పనులే చేయాలని ఏం చెప్పటంలే. ఆధ్యాత్మిక సాధన చేసుకుని హిరణ్యకశిపుడు పుట్టాడు, రావణాసురుడు ఉన్నాడు, ఋషులు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు అన్నది ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిసైడ్, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. నేను మిమ్మల్ని జడ్జి చేయటం లేదు. కానీ ఆధ్యాత్మికత ఒక విజ్ఞానము. సైన్స్ ఎలా చదువుకుంటామో అలాగే మనం ఇది చదువుకుంటే ఇప్పుడు పడుతున్నటువంటి మానసిక కష్టాల నుంచి, భౌతిక కష్టాల నుంచి మనం ఖచ్చితంగా విముక్తులం కావచ్చు. దమ్ము ఉండి ప్రయత్నం చేయగలిగితే ఈ పృథ్వీనే మనము స్వర్గంగా మార్చివేయవచ్చు. మనం మృత్యువుని కూడా దాటవచ్చు. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి అని ఉపనిషద్ వాక్యాలు, అది మనం మర్చిపోతాం. సద్గురువు మళ్ళీ పుడతాడా పుట్టడా? సద్గురువే కాదు, నువ్వు పుట్టావు. అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనం. అది ప్రయత్నం చేయటంలో ఈ 4 గుర్తుంచుకోండి. అగ్ని ద్వారా వచ్చేటటువంటి వేడి, అగ్ని ద్వారా వచ్చేటటువంటి వెలుగు, అగ్ని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరణ చెందేటటువంటి క్వాలిటీ, అగ్ని యొక్క ఊర్ధ్వము వెళ్లేటటువంటి శక్తి, ఈ నాలుగు శక్తుల్ని మనము ఉపయోగించుకోబోతున్నాం ఇప్పుడు యజ్ఞము ద్వారా. ఈ నాలుగు శక్తుల్ని మీరు ఎప్పుడైతే ఉపయోగించుకోగలుగుతారో బాహ్య పరిస్థితుల్ని మీరు మార్చేసుకోగలుగుతారు. నేను రేపు మీకు ఇంటర్నెట్ లో ఉన్నటువంటి కనీసం 200 పేర్లు చూపిస్తాను దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని. కనీసం 200 పేర్లు కావాలని నేను ఆ పేర్లను ఉంచాను నేను అక్కడ. అండ్ ఆల్ ఆర్ ఫారినర్స్, భారతీయులు ఒక్కళ్ళేడలు. మనకి సంబంధించినటువంటి జ్ఞానము, మనము పెంపొందించుకున్నటువంటి జ్ఞానము మనం పూర్తిగా మర్చిపోయాం, విస్మరించాం. కానీ అది ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, మీరు బాధలో ఉన్నారా, నాకు ఉత్తరం రాయండి, ఐ విల్ మెయిటైన్ ఫర్ యూ, మీకు రోగం పోతుంది అని. నాకు నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఈ మెడిటేషన్ సెంటర్లో ఎడ్గర్ కేసీ మెడిటేషన్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంది. మా స్నేహితుడు ఎల్డర్ బ్రదర్ ఇంగ్లాండ్లో హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్కి హార్ట్ పాడేది. ఇప్పుడు ఆయనకు ఒక యంగ్ హార్ట్ కావాల్సి వచ్చింది. నా దగ్గరికి వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు, నాకు ఇష్టం మా బ్రదర్కి హార్ట్ కావాలి, యంగ్ హార్ట్, దానికి సరిపోయే హార్ట్ దొరకటం లేదు, ఏం చేద్దాం అన్నారు. నేనేం చేయలేదు కానీ ఎడ్గర్ కేసీ మెడిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంది, మీ వెబ్సైట్లో వెతుక్కోవచ్చు దాన్ని, వాళ్ళకి నీ రిక్వెస్ట్ పెట్టు, ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుందో ఏమో నాకు తెలియదు, నువ్వు పెట్టి చూడాలి. పెట్టాడు, 3 హార్ట్ దొరికింది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది. తర్వాత ఆయన 15 బతికాడు ఆఫ్టర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్. తర్వాత ఇప్పుడు లేడనుకోండి ఆయన, కానీ హీ లివ్డ్ ఫర్ 15 ఆఫ్టర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ద మెడిటేషన్. నీ పరిస్థితిని మీరు మార్చుకోవచ్చు, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు కోరుకున్నది జరగదు. మీకు దేనికి అర్హత ఉందో అది జరుగుతుంది. మీరు పాత్రత పెంచుకోవటం నేర్చుకోవాలి. పుట్టిన కోరికలు కోరి తీసుకుని నాకు ఈ కోరిక తీరలేదు అంటే కుదరదు. నేను ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ పాత్రత పెంచుకోవాల్సిందే, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ పాత్రత పెంచుకోవాల్సిందే. మీరు ఏ కోరిక కోరుతున్నారో ఆ కోరికకి తగిన పాత్రత మీరు పెంచుకోవాలి. ఆ పాత్రత శ్రద్ధ విశ్వాసం వల్ల వస్తాయి. ఫెయిత్ అండ్ బిలీవ్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్. ఒక ఆవగింద్ర అంత నమ్మకం ఉంటే చాలు కొండనెత్తేయచ్చు. చాలామంది అది చేసి చూపించారు వెబ్సైట్లో, కావలసినంత మీకు డీటెయిల్స్ దొరుకుతాయి. అది ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు. అది గుర్తుంచుకుని ప్రాక్టీస్ చేయండి. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ వెరీ యూస్ఫుల్. మీ కష్టాలు కానీ, మీ బాధలు కానీ, మీరు ఏది కోరుకోగలిగితే, ఏది కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని పొందగలరు, గ్యారంటీ అది. ఇట్ ఈస్ ద సైన్స్. ఆ సైన్స్ మీరు నేర్చుకోబోతున్నారు అన్నది అర్థం చేసుకుని చేయండి తప్ప ఏదో యజ్ఞం చేస్తున్నామని అనకండి. భగవద్గీత యొక్క అథారిటీ ఇది, సహయజ్ఞ ప్రజాసత్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసరిష్టత్వం ఏషవో స్పిష్ట కామతు. మీ కోరికలు తీరాలి అంటే మీరు యజ్ఞం చేయాలి అంటాడు వాడు. కానీ యజ్ఞానికి గురించి తర్వాత క్లాసులో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మనం యజ్ఞం మొదలెచ్చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీ భృకుటి మధ్య ఒక జ్యోతి వెలుగుతున్నటువంటి భావన చేసుకోండి. మీకు ఎదురుకుండా జ్యోతులు వెలుగుతున్నాయి. ఆ జ్యోతిని చూసుకుని కళ్ళు మూసుకుని ఆ జ్యోతిని చూసుకోండి. ఈవెన్ దట్ ఈజ్ ఎనఫ్. ఫస్ట్ స్టేజ్లో ఈ విజువలైజేషన్ మీకు చాలా క్లియర్గా ఉండాలి. అంచేత ఎదురుకుండా ఆ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, ఆ జ్యోతిని వెలిగించుకోండి. ఒక జ్యోతి కావచ్చు, అన్ని జ్యోతులు కావచ్చు, ఎన్నైనా పర్వాలేదు. కావాల్సింది ఏంటంటే ఆ ఫ్లేమ్. సీరియస్గా ప్రయత్నించండి. ఇతనే గుర్తుని చేస్తే లాభం చేసుకుంటే తీ ఆ జ్యోతులు కనిపించకపోతే మళ్ళీ కళ్ళు తెరిచి ఒకసారి ఆ జ్యోతిని చూసుకోండి. ఆ జ్యోతిని చూడండి. ఆ మొత్తము ఆ జ్యోతి యొక్క కాంతి మీ శరీరము అంతా ఆవరిస్తుంది, ప్రసరిస్తోంది అనే భావన చేసుకోండి. చాలా రిలాక్స్డ్గా చేసుకోండి. మీరేం యుద్ధం ప్రకటించడం లేదు, మీరేమి కష్టపడటం లేదు, హాయిగా కూర్చుని ఉన్నారు, రిలాక్స్డ్గా కూర్చుని ఉన్నారు. కనుబొమ్మల మధ్య ఆ లైట్ని చూడండి, ఆ కాంతిని చూడండి. ఆ కాంతి యొక్క ధర్మాలను అర్థం చేసుకోండి. ఆ కాంతి మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది, వేడిని పెంచుతుంది. దిస్ ఇస్ ఫీలింగ్. అదే అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మానవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఏంటి అంటే వాక్శక్తి ద్వారా అనుభూతి చెందటం. జంతువులు మిగతా ప్రాణులు అది చేయలేరు, దేవతలు కూడా అది చేయలేరు, వాక్శక్తి ద్వారా అనుభూతి చెందటం. అందుకో నరజన్మకు అంత వాల్యూ. అంచేత ఎలక్ట్రిక్ జ్యోతి మీ శరీరం మొత్తాన్ని వేడితో నింపుతోంది, ఉత్సాహంతో నింపుతోంది. యూఆర్ ఫుల్ ఆఫ్ బబ్లింగ్ విత్ ఎంథూజియాజం. ఉత్సాహంతో జీవిస్తున్నారు మీరు. ఆ వెలుగు మీ జీవితాన్ని చాలా ఆనందదాయకమైనటువంటి మార్గంలో నడుస్తుంది. ఆ వెలుగులో మీ సమస్యలకి పరిష్కారం లభిస్తోంది. మీరు అన్నా అనకపోయినా లభిస్తుంది. అది ఆ వెలుగు యొక్క లక్షణం. అది మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నివారింపబడతాయి. ఆ వెలుగుని ఊహించుకోండి, ఆ వేడిని ఊహించుకోండి, ఆ ఉత్సాహాన్ని ఊహించుకోండి. ఈ వెలుగు ఏం చేస్తుంది? మీలో మార్పు తీసుకొస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. మామూలుగా పరిస్థితులకి దాసులుగా బానిసలుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు మార్పు చెంది పరిస్థితుల్ని కంట్రోల్ చేసేటటువంటి స్థితికి మనం మారుతున్నాం. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. మీరు చాలా జాగ్రత్తగా మీకున్న సమస్యల్ని ఆ వెలుతురులో పెట్టండి, ఆ వేడిలో పెట్టండి. ఖచ్చితంగా మీ జీవితాలలో ఆ మార్పు రేపటి నుంచే రావటం మొదలెడుతుంది. కుటుంబ సమస్యలు ఉండొచ్చు, పిల్లల సమస్యలు ఉండొచ్చు, ఆఫీసులో సమస్యలు ఉండొచ్చు. మీరు ఏదో కోరుకుంటున్నారు అది జరగటం లేదు. ఇవన్నీ కూడా ఆ కాంతి వలయంలో పెట్టుకోగలగాలి మీరు. ఇట్ ఈజ్ ఎ ట్రిక్. సైక్లింగ్ ఈత కొట్టడం లాగేది, రోజు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది మీకు రూపాంతరణ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈవెంట్. మీరు ఎలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితులు మీరు ఊహించుకోండి. ఇక్కడ కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు, ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేస్తారు, అది జరగదు. మీరు మారండి తప్ప ఇతరులు మారిపోవాలి. ఈ రోజు నుంచి మా అత్త నేను చెప్పిందే చేయాలి, ఈ రోజు నుంచి నా బాస్ నా ఇంటికి వచ్చి బూట్ పాలిష్ చేయాలి, మా ప్రిన్సిపాల్ నా క్లాసులు తీసుకోవాలి, నేను ఇంట్లోనే కూర్చోవాలి, అటెండెన్స్ రిజిస్టర్లో కూడా సంతకం పెట్టడం అంటే కుదరదు. అలాంటివి ఏమీ జరగవు. డోంట్ ఎక్స్పెక్ట్ సిల్లీ థింగ్స్. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలరు, మీరు మారగలరు తప్ప మీరు ఇతరులని మార్చలేరు. కానీ మనకి కావలసినటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా నేను మారుతున్నాను అనేటటువంటి భావన చేసుకోండి. దీని గురించి లాస్ట్ డే 10వ తారీఖున పొద్దున్న 4:30కి ఇనిషియేషన్ ఇస్తాను నేను. అప్పుడు దీని గురించి నేను ఎక్కువ చెప్పగలను. జనరల్ క్లాస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పడానికి టైము లేదు, వీలు లేదు. కానీ మీరేం ఆలోచించుకోవాలి, నేను ఎలాంటి పరిస్థితులు కావాలని కోరుకుంటున్నానో దానికి అనుగుణ్యంగా నేను మారుతున్నాను. బాస్ మారటం లేదు, అత్త మారటం లేదు, భర్త మారటం లేదు, నేను మారుతున్నాను. ఐఆమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అని అనుకోండి. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అగినది, నేను అతి ఉన్నతి మార్గం వైపు వెళ్తాను, ఆదర్శవంతమైనటువంటి మార్గం వైపు వెళ్తాను అనేటువంటి భావన చేసుకుంటూ 5 సార్లు గాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తాం ఆహుతులుగా. ఆ జ్యోతిలో మనని మనము ఆహుతులుగా వేసుకుంటాం. మనం మనల్ని ట్రాన్స్ఫార్మ్ అవుతాం. గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేద్దాం 5 సార్లు. ఓం భూర్భువ స్వః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువ స్వః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువ స్వః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ఇదం గాయత్రీ ఇదం న మమ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న
కదలకుండా సైలెంట్ గా కూర్చోండి. అది అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా. వస్తే చిన్న సూచన గమనించుకోండి, కార్యకర్తలు ఇంకా రెడీ చేశారో లేదో నాకు తెలియదు కానీ 10వ తారీఖున దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళకి ఒక చిట్ ఇవ్వబడుతుంది. అది దీక్ష తీసుకునే వాళ్ళు ముందే తీసుకుని దాన్ని చదివి అర్థం చేసుకుని నేను చెప్పేటటువంటి క్లాసులో దానికి సంబంధించిన విషయాలు మీరు గమనించుకుంటే చాలా మంచిది. కానీ దీక్ష ఎర్లీ మార్నింగ్ 4:35 ఇవ్వబడుతుంది. ఆ టైంకి మీరు రావాలి. ముందు వచ్చాక 2 గంటల సేపు ఆ దీక్ష గురించి మీకు చెప్పాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏమిటో. కానీ ఈ చిట్ అందరికీ కాదు, దీక్ష తీసుకునే వాళ్ళకైనా, లేకపోతే నేను చెప్పేటటువంటి విషయాలు దీక్షగా అర్థం చేసుకుని దీనిని ఒక విజ్ఞానంగా మేము నేర్చుకుంటాం అనేటటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి. దాంట్లో ఉన్న విషయాలు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మీరు చెప్తారా? మీరు అది విషయం మీరు చెప్పండి. టైం హైదరాబాద్ లో చాలా ఇంపార్టెంట్. అంచేత ఆఫీస్కి కానీ ఏంటంటే రాత్రి కానీ ఇంటికి వెళ్ళడానికి ఫస్ట్ టైం అయిపోయింది అది అయిపోయింది అనుకునేటటువంటి వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పదలుచుకున్న విషయం అయిపోయింది. దాని తర్వాత మామూలుగా ఈ విషయాలు వీటి గురించి వినేవాళ్ళు మాత్రమే ఉండండి. కానీ అందరూ వినొచ్చు, రహస్యం లేదు. కానీ ద క్లాస్ ఈజ్ ఓవర్, యు ఆర్ ఫ్రీ టు మూవ్ ఫస్ట్.